नमः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन रवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते
ఈ అనుగ్రహ పీఠ పరంపర స్థాపించటం ఉద్దేశం ఏంటి అంటే భక్తి మోక్షము ముక్తి గురువు యొక్క అనుగ్రహం ఈ మాటలు మనం చాలా తరచుగా వాటి యొక్క భావాన్ని అర్థం చేసుకోకుండా వాడిస్తూ ఉండవాలి. ఈ అనుగ్రహ పీఠ స్థాపన యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం వాడుతున్నటువంటి ఈ మాటలకి పరిపూర్ణమైనటువంటి అర్థము మనము తెలుసుకున్నట్టయే కాక మానవ జాతికి దాని అసలైన సిసలైన అర్థము కనుక మనం ఇవ్వగలగకపోతే ధర్మము సంస్కృతి మంచితనము అనే మాటలకి రాబోయే 2 సంవత్సరాలలో ప్రకృతి పెట్టబోయే పరీక్షలో ఓటమి తప్పదు. మనం చాలా గంభీరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనం గమనించుకోవటం లేదు ఆ పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నాయో. ఎంత గంభీరంగా ఉన్నాయంటే ఏ క్షణంలో అయినా భూమి తన ఉన్నటువంటి అక్షాన్ని మార్చివేసుకోవచ్చు. చాలాసార్లు జరిగింది ఇదివరకు, ఇదే మొదటిసారి జరగబోవడం కాదు. డైనోసరస్ అనే భయంకరమైనటువంటి జంతువులు మీరు సినిమా కూడా చూసుంటారు పిల్లలు వాళ్ళు, ఇంకా సినిమా పేరు నన్ను గుర్తు రావడం లేదు. జురాసిక్ పార్క్ కరెక్ట్. అంత భయంకరమైనటువంటి జంతువుల్ని మనిషి ఎదుర్కొనలేడు కదా. కానీ భూమి కేవలము తన అక్షాన్ని మార్చివేసి ఆ జంతువులను సమగ్రంగా నాశనం చేసేసింది. ఎక్కడో సముద్ర గర్భంలో ఇప్పటికీ ఆ విశాలమైనటువంటి జంతువులు ఉన్నాయి కానీ అవి బయటికి రాలేదు. అదేవిధంగా ఈనాడు భగవంతుడి గురించి మనకి ఉన్నటువంటి అవగాహన, భగవంతుడి గురించి మనకి ఉండవలసినటువంటి అవగాహనకి మధ్య ఒక బ్రహ్మాండమైనటువంటి అవకతవకలు అనుకోండి, విచిత్రమైనటువంటి పరిస్థితులు అనుకోండి, తెలియని పరిస్థితులు అనుకోండి జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఇది గమనించుకోండి. ఇది కేవలం ఒక మామూలుగా ఒక ధార్మిక ప్రసంగము కాదు. మానవ జాతి రక్షింపబడుతుందా రక్షింపబడదా అంతే ప్రశ్న, రెండో ప్రశ్న లేదు. మీకు ఇష్టం ఉందా లేదా, నిజంగా అది జరుగుతుందా కరగదా అనే చొప్పదంటు ప్రశ్న వేసుకుంటూ కూర్చుంటావా, లేదా పరిస్థితి యొక్క గాంభీర్యతను అర్థం చేసుకుని తెలివిగల మనుష్యులము అని చెప్పుకుంటున్నటువంటి మనము నిజముగా తెలివైన వాళ్ళమే అని నిరూపించుకోగలిగితే ఎలా నిరూపించుకోగలుగుతాం, దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవంతుడి గురించి సమానంగా ఒక సంవత్సరం కిందట మీకు ఒక నిర్వచనం చెప్పారు. భగవంతుడు అన్నా గురువు అన్నా ఒక్కడే. గురువుకి భగవంతుడికి మధ్య మీరు నాణానికి బొమ్మ బొరుసుకి సంబంధం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక పక్క గురువు ఉంటే ఇంకో పక్క భగవంతుడు ఉంటాడు. రెండు వేరు వేరుగానే కనిపిస్తాయి. రెండు వేరు వేరుగా కనిపించినప్పటికీ కూడా భగవంతుడు గురువు ఒక్కటే. ఎందువల్ల అంటే గురువులో ఉన్నటువంటి లక్షణాలు భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటే. చెప్పుకుందాం మనం చాలాసార్లు, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే. ఎలాంటి గురువుకి మనం నమస్కారం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో మీలో ఖచ్చితంగా పరిపక్వత వచ్చింది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఆ గ్యారంటీకి కారణం ఏంటంటే నేను ఎక్కడి నుంచో ఇప్పుడు వస్తున్నానో ఆ క్షేత్రంలో ఒక అంతర్రాష్ట్రీయ చేతనత్వమును ఈ గురుతత్వం మీద జాగరూకత చేయటానికి 12 ఎకరాల స్థలంలో దత్త విగ్రహ ప్రతిష్ట జరిగింది. దత్త విగ్రహం నిర్మించడానికి, నిర్మించిన దత్త విగ్రహాన్ని స్థలంలో పెట్టడానికి, ఈశాన్య దిశలో బాధిత అవ్వడానికి 18 అడుగుల చదరపు మేర ఒక అడుగు ఎత్తు లేపి, దాని మధ్యన 3 అడుగుల ఎత్తు లేపి, సుమారు 450 కేజీల బరువు ఉన్నటువంటి దత్త విగ్రహాన్ని తెనాలి నుంచి గుంటూరు తీసుకువచ్చి, గుంటూరు నుంచి మళ్ళా వేటపాలెంలో మన యొక్క మందాకిని అనుగ్రహ పీఠంలో 3 రోజుల పాటు పెట్టి, దాన్ని మళ్ళా ఇవాళ పొద్దున్న సైక్లోన్ అని చెప్పారు, భయపెట్టారు. మన వాళ్ళు భయపడరుగా, వర్షపు చినుకులు మనం భయపడతాయా, భయపడలేదు. మనం ఆ దత్త విగ్రహాన్ని ప్రతిష్ట చేశాం. మనం ఆ దత్త విగ్రహాన్ని చెక్కటానికి, ప్రతిష్ట చేయటానికి దీనికి ఎంత టైం పట్టిందో తెలుసా, కేవలం 3 రోజులు. మీరు వెళ్ళి చూడండి, అక్కడ జరిగింది ఈ సంఘటన. కానీ ఈ సంఘటన గురువుల యొక్క గొప్పతనం కాదు, మీ యొక్క గొప్పతనం, అనుగ్రహ పీఠాల యొక్క గొప్పతనం. గురువుల యొక్క అనుగ్రహాన్ని మీరు తిప్పుకోగలిగారు. మొట్టమొదటిసారి అనుగ్రహ పీఠాలు ఒక సంవత్సరం కిందట మనం మొదలెట్టాం. చాలా చాలా ఊళ్ళల్లో అనుగ్రహ పీఠాలు వాటి వాటి స్థాయిలో పనిచేస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం, ఆధ్యాత్మిక క్షేత్రాలలో కంపారిజన్ పోల్చటం కూడదు అంటారు, కానీ మరి మనం మానవులం కదా. అంటే ఈ క్షణంలో ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగానే ఈ అనుగ్రహ పీఠం చేసినంత గొప్ప పని మిగతా అనుగ్రహ పీఠాలు చేయలేకపోతున్నాయి. కారణం ఏదైనా కావచ్చు, అది వేరే విషయం. కళ ముందే కనిపిస్తోందిగా, ఏమిటి కళ ముందు కనిపిస్తోంది? 5 రోజుల కిందట ఈ దత్త అంతర్రాష్ట్రీయ గురుసత్తా పరిశోధనశాల ఇవాళ స్థాపించాం. దానికోసం బయలుదేరి వెళ్తూ ఈనాడు ప్రపంచానికి మన విషయాన్ని తెలపటానికి చాలా అద్భుతమైనటువంటి ఒక మీడియం ఏంటి అంటే సినిమా, వీడియో, ఆడియో. దానికి ఎలా బీజారోపణం చేయాలి అని మే 1వ తారీఖున సినిమా ఫీల్డ్తో సంబంధం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఒక ట్రస్ట్ తయారు చేసుకుని మే లాస్ట్ వీక్ లోపల ఒక వీడియో, మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో అది తయారు చేద్దాం అనుకుంటూ ఉంటే ఇక్కడ బీజాలు పడిపోయాయి. ఎంతైనా సిద్ధిరాదు కదా. ఏం బీజాలు పడ్డాయి? పరబ్రహ్మం ఒక్కటే. చిన్నారుల చేత చేసినటువంటి ఆ బీజము ఇక్కడతో ఆగదు. ఆ సందేశము నెక్స్ట్ సంవత్సరం లోపల అంతర్రాష్ట్రీయ స్థాయికి జరుగుతుంది. ఇంకైతే విత్తనాలు పడితే మొలకెత్తటం ఖాయం, మొలకెత్తితే తరగటం ఖాయం, పెరుగుతే పువ్వులు పోయటం ఖాయం, పువ్వులు పూస్తే కాయలు, కాయలు కాస్తే పళ్ళు. మీ ముందే జరిగిందని ఎంత సత్వరంగా, ఎంత తొందరగా గురువులు వాళ్ళు చేయదలుచుకున్నటువంటి ప్రణాళికను చేస్తున్నారో మీరు గమనించుకోండి. యజ్ఞాలు చేశాం, పూజలు చేశాం, దత్త నమస్కారాలు చేశాం, సూర్య నమస్కారాలు చేశాం, చాలా మంచిది. కానీ అంతేనా? ఇంకా సరిపోదు. ఒక సంవత్సరం అయిపోయింది కనుక కొంచెం ఎత్తుకు ఎదుగుదాం. ఈ 12 కార్యక్రమాలు మీరు జరిగి తీరాలి అనేది ఉగాది నాడు భూమి మీదకి దిగింది సప్త ఋషి మండలం నుంచి. అందువల్లే దాన్ని సప్త ఋషుల అవతరణ కూటమి అని పేరు పెట్టుకుని మీకు అందించాను నేను. కానీ అది ఒకళ్ళకి ఇద్దరికి అందించింది కాదది, సంపూర్ణ మానవ జాతికి అందించినటువంటి ప్రకృతి రహస్యం ఒకటి. ఆ ప్రకృతి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. 2 నిమిషాలు దాని గురించి చెప్పి తర్వాత ఇవాళ చేయబోయేటటువంటి ఈ వార్షికోత్సవంలో మీరు చేయవలసినటువంటి యజ్ఞ విధానాల్లో మీరు ఉంచుకోవాల్సినటువంటి మానసిక స్థితిని నేను విశదీకరిస్తా. ఋషి ప్రణాళిక, అదే మన యొక్క అదృష్టం, అదే మన యొక్క వారసత్వం. ప్రపంచంలో తినటానికి తిండి లేకపోయినా, భాష రాకపోయినా, వైజ్ఞానిక జగత్తులో నోబెల్ ప్రైజ్ పుచ్చుకున్న వాళ్ళు మన భారతీయులు ఎవరూ లేకపోయినా, ఉన్నారు చాలా మంది భారతీయులు, కానీ వాళ్ళకి పేరు ఏంటంటే అంటే అమెరికన్స్ అయిపోయారు వాళ్ళు. అంచేత భారతీయులు ఎవరూ లేకపోయినా ఇప్పటికీ మనం చాలా గొప్పగా ఏం చెప్పుకుంటామంటే ఒక సందేశాన్ని భారతీయులు ప్రపంచానికి అందివ్వాలి. ఆ సందేశాన్ని 3 ముక్కల్లో గుర్తుంచుకోండి. ఇవాళ ఒకే విశ్వము, మన అనుగ్రహ పీఠాలు, మన యజ్ఞాలు, మనం చేయదలుచుకున్నటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఎల్లలు ఉండకూడదు. ఏ విధమైనటువంటి ఎల్లలు ఉండకూడదు అంటే మీరు ఇవాళ అమెరికా వెళ్ళిపోదలుచుకుంటే అమెరికా వెళ్ళిపోవాలి, వీసాలు పాస్పోర్ట్స్ ఉండక్కర్లే. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి అంటే మీకేం పాస్పోర్ట్ కావాలి? ఏం మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగే మానవ జాతిలో ఏ విధమైనటువంటి ఎల్లలు లేకుండా సంపూర్ణ విశ్వము కూడా ఒకే సంస్థ, ఒకే కుటుంబం. మరి ఏ విధంగా అయితే ఒకే రాజ్యం ఉన్నప్పటికీ, ఒకే దేశం అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ అని, ఉత్తరప్రదేశ్ అని పరిపాలనా సౌలభ్యం కోసము మనం వేరు వేరు రాష్ట్రాలు పెట్టుకుంటున్నాము, ప్రాంతాలు పెట్టుకుంటున్నాము. అలాగే ఈ ఒకే విశ్వ కుటుంబంలో పరిపాలనా సౌలభ్యము కోసము వేరు వేరు ప్రాంతాలు ఉండవచ్చు, కానీ దాన్ని నియంత్రణ చేసేది, దాన్ని పరిపాలన చేసేది ఒకే ఒక సంస్థ. అది ఇప్పటికీ అదే పనిచేస్తుంది. మనం అనుకుంటున్నాం మనం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, అక్కడ అమెరికన్స్ పరిపాలన చేస్తున్నారు, ఇక్కడ భారతీయులు పరిపాలన చేస్తున్నారు అని. మనం కనుక కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏ గురువు కోసం అయితే మనం ప్రతిరోజు గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు, మహేశ్వర అని నమస్కారం పెట్టుకుంటున్నామో ఆ గురువుల యొక్క చరిత్ర మీరు గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో షిర్డీ సాయి యొక్క పాత్ర మీరు గమనించి ఉండాలి. షిర్డీ సాయే ఉండి ఉండకపోతే ఏమయ్యేదో, అసలు దాని గురించి ఇప్పటికీ ఆన్సరే లేదు. ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు, లేకపోతే ఏమయ్యేదో అనే ప్రశ్న నిలబెట్టడం. కానీ ఈ ప్రశ్న ఇప్పుడు మనని ఎవడైనా అడిగితే మనం చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి దుస్థితిలో ఉన్నాం. దాన్ని గమనించుకుని చదువుకోండి. శ్రద్ధ సాయి చరిత్ర మీరు చదివితే అక్బర్ యొక్క అవతరణ ఎలా జరిగిందో మీకు తెలుస్తుంది. భారతదేశము ముస్లిం పాలనలో ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మచారి అనేటువంటి ఒక మహాయోగి, 350 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ వయస్సు ఉన్నటువంటి ఒక మహాయోగి భారతదేశంలో ఇతర మతముల యొక్క రాజ్యము ఉండకూడదు అని ప్రయత్నం చేశాడు. అతనే తిరిగి అక్బర్గా పుట్టాల్సి వచ్చింది శిరిడి సాయి యొక్క అనుగ్రహంతో. అవగాహన తీసుకోండి. అక్కడ ఈనాడు ఉన్నటువంటి మతాల యొక్క ఈ బాధాకరమైనటువంటి పరిస్థితులు పోగొట్టుకుని గురువులు ఏ విధంగా మనలో ఉన్నటువంటి మహాత్ములని ఇతర రాజ్యాల యొక్క అధిపతులుగా చేసి ఈ వైమల్యసత పోగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గురువు యొక్క శిష్యులమే అని మనం పేరు పెట్టుకుని దాన్ని పోగొట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయకపోతే ఇంకా ఏ అనుగ్రహం లభిస్తుంది మనకి? కానీ అనుగ్రహం లభిస్తోంది. లేకపోతే ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాం, లభిస్తోంది. కానీ ఇంకా ఎక్కువ అనుగ్రహం లభించాలి అంటే ఇంకేంటే, గురువులకి అందరికీ ఒక రోగం ఉంది. వాళ్ళందరి రోగాలు కుదురుస్తారు, కానీ వాళ్ళకి ఆ రోగం పోదు. ఆ గురువు అనే పేరులోనే ఆ రోగం పక్కన ఉంటుంది అనమాట. వాడి శిష్యుడికి 70 మార్కులు వచ్చాయనుకోండి, 75 ఎందుకు రాకూడదు అంటాడు, 75 తెచ్చుకుంటాడు, 80 తెచ్చుకోవచ్చు కదా అంటాడు. గురువుల రోగం 80 తెచ్చుకున్నాను అనుకోండి, 90 తెచ్చుకోవచ్చు కదా, ఏంటి 80? 100కి 100 తెచ్చుకున్నాడు అంతేనా? 100కి 150 తెచ్చుకోవచ్చు, తెచ్చుకున్నట్టు ఉన్నారు. ఇది రోగం గురువులది, మనం ఏం చేయలేము. వాళ్ళతో పాటు ఆ లక్షణాన్ని మనం కూడా పునికి పుచ్చుకుని ఇంతేనా అనుగ్రహం మనం సంపాదించేది, ఇంకా అనుగ్రహం సంపాదిద్దాం గురువు యొక్క అనుగ్రహం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యొక్క సేనలు, అతని మిత్రుల యొక్క సేనలు కూడా సంపూర్ణ ప్రపంచాన్ని ఆవరించుకుని, ఈ సంపూర్ణ ప్రపంచాన్ని ఆవరించుకుని ఒకే విధమైనటువంటి డిక్టేటర్షిప్ వచ్చేసేటటువంటి తరుణంలో 5 గురువులు వాళ్ళ వాళ్ళ ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. మెహర్ బాబా యొక్క జీవిత చరిత్ర మీరు చదివితే తెలుస్తుంది ఆ ప్రయోగం. ఒక తాటి చెట్టుకి నిచ్చరించేవాడు ఆయన, ఇది ఫ్రాన్స్ అనేవాడు. ఇంకో చెట్టు ఏదో ఉండేది నాకు ఆశ్రమంలో పేరు గుర్తు రావటం లేదు, దానికో నిచ్చరించేవాడు, ఇది ఇటలీ అనేవాడు. వాళ్ళ శిష్యుడిని పైకెక్కించేవాడు, కింద దింపేవాడు, పైకెక్కించేవాడు, కింద దింపేవాడు. మనం పైకెక్కి కింద దిగితే ఏమో కాలం పెడతాయి, కానీ గురువులు పైకెక్కించి కిందకి దింపితే అంటే అర్థమవుతుంది కదా ఏంటో. వాళ్ళు పైకెక్కించి కింద దింపితే అంటే ఏంటి, వాళ్ళ ప్రణాళికను మనం అర్థం చేసుకుని జీవిస్తే మొత్తం రెండవ ప్రపంచ యుద్ధం భారతదేశంలోని కొన్ని ఆశ్రమాల్లో జరిపించబడింది. దాని యొక్క ఫలితాలు ప్రపంచం అంతా అనుభవించింది. అలాంటి మార్పులే, అలాంటి చేర్పులే ఈ అనుగ్రహ పీఠాలు జరపబడుతున్నాయి. మీరు గుర్తించగలిగితే, గుర్తించకపోయినా ఆ మార్పులు వస్తాయి. ఆ పైకి ఎక్కి కింద ఎదిగినటువంటి శిష్యులకి తెలియదు, వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే మేల్బాబా ఎక్కమన్నాడు, దిగమన్నాడు. అక్కలకోట్ మహారాజ్ గ్వాలియర్ రాజు యొక్క కోటలో ఉన్నటువంటి ఆ ఫిరంగులు ఉంటాయి కదా, ఆ ఫిరంగుల్లో తల దూరుస్తూ ఉండేవాడు, తీస్తూ ఉండేవాడు, తల దూరుస్తూ ఉండేవాడు, తీస్తూ ఉండేవాడు. దాని తర్వాత పూచిక పుల్లల్ని అన్ని ఏదో చోట పెడుతూ ఉండేవాడు. ఇలాగా ఏం చేస్తున్నావు అంటే భారతదేశ స్వాతంత్రం కోసం సేనను తయారు చేస్తున్నా ఉన్నాం, ఇది నచ్చింది మాస్టారు, పూచిక పుల్లలు పక్కన పెట్టడే కదా మేము పెడతాం, పెట్టచ్చు. ఆయన మానసిక స్థితిలో ఉంది, అంతకంటే ఇంక మనం చేయాల్సిందే లేదు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి మానసిక స్థితిలో ఉంది. ఆ మానసిక స్థితిలో ఉండే మనం ఈ ప్రవచనాన్ని కానీ ఈ అనుగ్రహ పీఠ కార్యక్రమాన్ని కానీ జరుపుకుంటున్నాం. గత నమస్కారాలు చేస్తున్నప్పుడు ఆ గురువుకి మనం సంపూర్ణ సమర్పణ చేసుకుంటున్నాం కనుక మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రపంచ భవితవ్యాన్ని మార్చివేసేటటువంటి సంఘటనలకు కారణమవుతోంది. దాన్ని గుర్తించండి. మీరు గుర్తిస్తే మనం చేసేటటువంటి పనులు ఇంకా ఉత్సాహంగా చేస్తాం. మన ఏదో మన లాభం కోసం, మన ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం, మన బాధలు పోవడం, మన ఆరోగ్యాలు, దానికోసం కూడా మిలిటరీలో మీరు పనిచేస్తూ ఉంటే మిలిటరీ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ మిలిటరీ క్యాంటీన్లు ఉంటాయి, మీకు మిగతా వాళ్ళకంటే చవకగా వచ్చేటటువంటి దుకాణాలు ఉంటాయి, ఆ దుకాణాల్లో మనం వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఇదంతా ఎందువల్ల వచ్చింది అంటే, మనము ఒక దేశాన్ని రక్షించటానికి, ఒక ప్రాంతాన్ని రక్షించటానికి కటిబద్ధం అయ్యాను కనుక, మిలిటరీలో ఉన్నాను కనుక, మరి మొత్తం విశ్వాన్ని ఉద్ధరించి మొత్తం విశ్వ ప్రణాళికకే మనము యుగ సైనికులుగా పనిచేస్తూ ఉంటే మీ యొక్క ఆవేదన కానీ మీ యొక్క ఆర్తి కానీ సర్వాంతర్యాములైనటువంటి ఆ గురువులకి తెలియదా? తెలుస్తుంది. దానికి తగినటువంటి ప్రతిఫలం వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రతిఫలాన్ని, వేద విజ్ఞానాన్ని, భారతీయ సంస్కృతికి మూలభూతమైనటువంటి వేద విజ్ఞానాన్ని ప్రపంచంలో దింపటానికి ఈనాడు ఉగాది నుంచి రామనవమి వరకు జరిగినటువంటి 9 రోజుల్లో ఋషి ప్రణాళిక కూటమి, అవతరణ కూటమి అనే పేరుతో దింపాం. ఈ పాటికి మీరు చాలా మందికి అది మన యొక్క యుగ సంధి ప్రమోదము, స్వర్ణయుగము, కాకపోతే మనం రాసేటటువంటి ఉత్తరాల ద్వారా అందే ఉంటుంది. సాధారణంగా ఆధ్యాత్మిక మ్యాగజైన్స్ లో పై టైటిల్ చూస్తారు చాలా మంది మనుషులు ఇంటికి తెప్పించుకుని, అలాంటి వాళ్ళు నేను కూడా ఒకరిని అని చెప్పి తెలుసున్నారు. ఆ పని మీరు చేయకండి. యుగసంధి ప్రబోధం కానీ స్వర్ణయుగం కానీ వస్తే దయచేసి పేజీలు తిప్పి చూడండి. అందులో మీరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మీకు అందివబడుతున్నాయి. ఆ అద్భుతమైనటువంటి విషయాలలో మొదటిది ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా, ఏ విధమైనటువంటి ఎల్లలు లేకుండా, ఏ విధమైనటువంటి యుద్ధాలు లేకుండా, ఏ విధమైనటువంటి వైషమ్యాలు లేకుండా సంపూర్ణ విశ్వము కూడా ఒకే కుటుంబంగా జీవిస్తుంది. ఈ 2 సంవత్సరాల లోపల మీరు చేసినా చేయకపోయినా జరిగేది అదే. కాలము 2 రకాలుగా ఉంటుంది, ఒకటి యుగసంధి కాలము అని చెప్పుకుంటూ ఉంటాం మనం, ఇంకోటి మామూలు కాలము. యుగసంధి కాలంలో మీరు చేసేది ఏం లేదు, యుగసంధి కాలము చేస్తుంది. పడుకున్నారు రాత్రి, టీవీ అది చూసి పడకుండా ఎప్పుడు ముందుకు వచ్చింది, టైం చూశారు 12, ఇంకా తెల్లవారుది కదా అని మళ్ళా పడుకుంటారు. మళ్ళా ఎందుకో మెలకు వచ్చింది మీకు, ఏంటి అంటే రాంగ్ నెంబర్. టెలిఫోన్ ఉంది అంటే సడన్ కాల్స్ అన్ని కూడా రాంగ్ నెంబర్ అని చెప్పడానికే మనకి కాలం వ్యతీతం అయిపోతూ ఉంటుంది కనుక రాంగ్ నెంబర్. కానీ నిద్ర లేచారు కదా, ఎంత అయింది టైము, 1 గంటన్నారా, మళ్ళీ ముసుగేశారు, 4:30 మళ్ళా లేచారు. అప్పుడు మీరు ఆలోచిస్తారు, ముసుగు వెయ్యాలా వద్దా, ఎలాగో పడుకోలేం కదా, 10 నిమిషాలు వస్తుంది, 12 నిమిషాలు వస్తుంది, ఇంకోటి వస్తారు, ఇంకా పడుకోవటం ఎందుకులే. అది యుగసంధి కాలం అంటే మీరు పడుకోవాలి అనుకున్నా కూడా పడుకోవటానికి ఆలోచిస్తారు. మరి 1 గంటన్నరకు 2 గంటలకు ఎప్పుడో లేస్తే ఖచ్చితంగా పడుకుంటాం మనం అందరం. కానీ అది 4:30 5 గంటలకు మెలకు వచ్చింది అనుకోండి, 10 నిమిషాలు రాలేదు, ఇంకా అప్పుడు మీ బుర్రలో ఇంకా రాలేదా, ఈ పాటికి వచ్చేయాలి, రాదేమో, రాకపోతే ఇవాళ పని అంతా నేను చేయాలేమో, ఇందుకేనా మంచిది నడువు నెత్తి అని ఇప్పుడే చెప్తే, రకరకాల ఆలోచనలు అనమాట. కానీ రకరకాల ఆలోచనలు ఎందుకు వచ్చాయి మనకి, సంధి కాలం అది, రాత్రి పోతుంది పొగలు రాబోతుంది. మరి ఈ సంధి కాలంలో మీరు పడుకున్నా పడుకోకపోయినా, మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా, ఆ చీకటి కాస్త దేనికి మారుతుంది, ఖచ్చితంగా వెలుతురికి మారుతుంది. అంటే యుగసంధి కాలంలో మనం చేసేది ఏం లేదు, మన ఉత్తరం లేచి కూర్చుంటాం, ఉదయించే సూర్యుడు ఉదయిస్తాడు. మీరేం పరిగెట్టారు టైంని మార్చేయటానికి, మీరు పడుకునున్నా. అలాగే మనం గురువుల యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని యుగసంధి కాలంలో ఆ చీకటిని పోగొట్టడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేసినా చేయకపోయినా ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ వచ్చిన మార్పుకి మనం కారణం చెప్పుకుంటాం. మహాభారత యుద్ధం అంటే అర్జునుడు గుర్తొస్తాడు, రామాయణం అంటే హనుమంతుడు గుర్తొస్తాడు. ఈసారి ఎప్పుడైనా కూడా 2001 తర్వాత ప్రపంచ చరిత్ర రాస్తే అనుగ్రహ పీఠాల గురించి చెప్పుకుంటారు, ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఎందుకంటే దాని గురించి మనం చేస్తున్నాం. ఏంటి దాని గురించి మీరు చేసేది? మనం నిద్రలేచాం, మనం ఎలాంటి ప్రపంచంలో నిద్రలేచాం? ఒకే కుటుంబము, పిల్లలు లేనటువంటి కుటుంబము, వీసాలు అవసరం లేనటువంటి కుటుంబము, పాస్పోర్ట్స్ అవసరం లేనటువంటి కుటుంబంలో నిద్రలేచాక ఒకే ధర్మము. దీన్ని అవగాహన చేసుకోండి. ఇంచేతంటే ఈ ధర్మము అనే దాన్ని మనం కనుక ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే ఈనాడు ధర్మం పేరిట కొట్టుకుంటున్నటువంటి పిచ్చి పిచ్చి కొట్లాటకి అర్థం ఉండదు. ధర్మము అనేది హిందూ ధర్మము కాదు, ఇస్లాం ధర్మము కాదు, క్రిస్టియానిటీ ధర్మము కాదు, అవన్నీ కూడా మతాలు. నేను నమ్ముతున్నారు జీసస్ దేవుడు అవునా కాదా నాకు తెలియదు, నేను నమ్ముతున్నా. రాముడు దేవుడు అవునా కాదా నేను నమ్ముతున్నా. అల్లా దేవుడు అవునా కాదా నేను నమ్ముతున్నా. మనలో ఎవరూ ఏ మతాధిపతులు కానీ ఏ మతాన్ని అనుసరించేవారు కానీ వాడి వాడి మతము ఏ దివ్యమైన అనుభూతిని చెప్తుందో ఆ అనుభూతి ఎవరికి లేదు. ఆ అనుభూతి మనకి లేదు. జీసస్ క్రైస్ట్ యొక్క అనుభూతి చెంది నోట్తో చెప్పడం కాదు, అందరం ఒకే అని ఉన్నదా ఒకటే నోట్తో చెప్తే ఇలాగే ఉంటాయి బతుకులు. అనుభూతి అల్లా ఎలా ఉంటాడు, ఆ మత ప్రవక్త యొక్క మానసిక స్థితి ఏమిటి. రామకృష్ణ పరమహంస తన సాధనలు చేశాడు, చేసి ఏమీ తేడా లేదన్నాడు. ఆ అనుభూతిలో ఏమీ తేడా లేదు, పేర్లు మార్చారంతేను. మరి ఇది కబుర్లు చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ కూర్చుని మైక్ ముందు అక్కడ, కానీ మనకి ఆ అనుభూతి ఏదైనా వచ్చిందా? ఎలాంటి అనుభూతి మనకి రావాలి? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. గురువు సర్వజ్ఞుడు, భగవంతుడు సర్వజ్ఞుడు. గురువు విష్ణువు, గురువు సర్వవ్యాపి, భగవంతుడు సర్వవ్యాపి. గురువు శివుడు, గురువు సర్వసమర్థుడు, భగవంతుడు సర్వసమర్థుడు. ఈ మూడే ధర్మం. అంటే ఏంటి ధర్మం అంటే, గురువులో ఉన్నటువంటి సర్వజ్ఞత్వం మీలోకి రావాలి, గురువులో ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం మీలోకి రావాలి, గురువులో ఉన్నటువంటి సర్వసమర్థత మీలోకి రావాలి. వస్తేనే ఈ యజ్ఞాలకు కానీ, ఈ గుళ్ళకు కానీ, ఈ గోపురాలకు కానీ, ఈ చర్చిలకు కానీ, ఈ మస్జిద్కి కానీ ఏదైనా విలువ ఉంటుంది. కాకపోతే ఉత్తనే మన స్వార్థం కోసం మన యొక్క సామూహికమైనటువంటి జీవితాలలో చిన్న చిన్న లాభాల కోసం మనం చేసుకునేటటువంటి ప్రయత్నాలే తప్ప అవి మాత్రము ధర్మాలు కావు. ఏ ధర్మమైనా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే సర్వజ్ఞత్వం వైపు తీసుకెళ్ళాలి, సర్వవ్యాపకత్వం వైపు తీసుకెళ్ళాలి, సర్వసమర్థత వైపు తీసుకెళ్ళాలి. మీరు చూడండి, భారతదేశంలోని ఋషుల గురించి చెప్పుకున్నా వాళ్ళు సర్వజ్ఞులు అనిపిస్తుంది, వాళ్ళు సర్వసమర్థులు అనిపిస్తుంది, వాళ్ళు సర్వవ్యాపకటువంటి ఆ ముస్లిం ప్రవక్త అనుకోండి, సిద్ధ పురుషులు అనుకోండి, మన ఆర్తిని మన బాధని తీరుస్తారని వెళ్తున్నాం అక్కడికి. మరి షిర్డి సాయి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? అదే కారణం, సర్వసమర్థుడు. గోవాలో దాని ప్రముఖ నగరం ఏంటని, గోవా యొక్క క్యాపిటల్ సరే పాన్జీ ఎక్కడ గుర్తులేదు కూడా, పానాజీ. అంచేత అక్కడ ఒక 400 సంవత్సరాల కిందట ఒక శవపేటికలో పెట్టబడినటువంటి ఫ్రాన్సిస్ అసాసియో ఎవరో ఆయన పేరు, ఆ క్రిస్టియన్ ఫాదర్ యొక్క శరీరం పెట్టబడింది. అది ఇప్పటికీ కూడా చూడలేదు. మనం వెళ్ళి చూస్తున్నాం అక్కడ. ఇంచేత అది ధర్మం కనుక, సర్వవ్యాపకత్వం కనుక, సర్వసమర్థత కనుక, సర్వజ్ఞత్వం ఉంది కనుక ఇది మీరు అందించండి ప్రపంచానికి. ధర్మం యొక్క పేరులో ఏమీ లేదు. మీరు ఇంగ్లీష్ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్నా, ఉర్దూ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్నా, ఇంగ్లీష్ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్నా కెమిస్ట్రీ ఒకటే. కానీ ఉర్దూ భాషలో కెమిస్ట్రీ నేర్చుకున్న వాడికి ఇంగ్లీష్ భాషలో చెప్పిన కెమిస్ట్రీ అర్థం కాదు, వాడి పదాలు మారుతూ. తెలుగు మీడియంలో కెమిస్ట్రీ చదివి ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ చెప్తే అర్థం కాదు, ఆ విధమైనటువంటి గందరగోళం నుంచి మనము బయటపడి ఇతరుల్ని బయట చేయటానికి మీరు చేయవలసినటువంటి ఒక చిన్న సవరణ ఏంటి అంటే, మీ శరీరములో మీ శరీరాలను ప్రయోగశాలగా ఏర్పరచుకుని ఆ సిద్ధ పురుషులు ఆ మహాత్ములు ప్రపంచ చరిత్రలో అనేక ప్రాంతాలలో అనేక యుగాలలో దేశకాల పరిస్థితులు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈ మహాత్ముల సంఖ్య ఎప్పుడూ తరగలేదు. నిరంతరము ఆ మహాత్ముల సంఖ్య అలాగే ఉంటూ ఉండేది. అవసరమైన వాళ్ళకి, దాన్ని వెతికిన వాళ్ళకి వాళ్ళు లభిస్తూనే ఉన్నారు, మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. వారిలాగా మనం అవ్వాలి అంటే ఈ అనుగ్రహ పీఠంలో మనం చేస్తున్నటువంటి సాధనను అర్థం చేసుకుని చేయండి. సూర్య నమస్కారాల ద్వారా సూర్యుడి యొక్క శక్తిని మీరు లాక్కోండి. షోడశీ మంత్రం ద్వారా చంద్రుడి యొక్క శక్తిని మీరు లాక్కోండి. యజ్ఞము మనం చేస్తున్నాం, ఆ యజ్ఞము ద్వారా అగ్ని యొక్క శక్తిని మీరు లాక్కోండి. ఇవి మూడు మన శరీరంలో ఉన్నాయి. కుడివైపు ఉండేటటువంటి శ్వాసను సూర్యుడని, ఎడం వైపు వచ్చేటటువంటి శ్వాసను చంద్రుడని, మన మూలాధార చక్రంలో ఉన్నటువంటి అగ్నిని కుండలిని అగ్ని అని అంటాం. ఈ సూర్య చంద్ర అగ్ని విద్యను సమస్త ప్రపంచానికి ఒకే ఒక ధర్మంగా మనము ఖచ్చితంగా ఈ రాబోయే 2 సంవత్సరాలలో స్థాపించబోతున్నాం. ఒకే విశ్వము, ఒకే ధర్మము. మరి మన మాటలు ఇందాక చెప్పుకున్నాం కదా, మీడియం మారితే సబ్జెక్ట్ తెలిసిన మాట్లాడలేరు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి స్టూడెంట్, తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మాట్లాడకూడదు. యాజ్ ఎ లెక్చరర్ నాకు ఆ బాధ తెలుసు. దొరుకునే ఒకసారి నేను మర్చిపోయి తెలుగు మీడియం క్లాస్ని ఇంగ్లీష్లో చెప్పిస్తూ ఉంటారు, అసలు మర్చిపోతారు మధ్యలో, వాళ్ళు తలపై చూస్తూ ఉంటారు. మనం కారణం ఏంటి, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాక కాదు, భాష అర్థం కాక. అంచేత ఒకే విషయము ఒకే ధర్మము రావాల్సినటువంటి తరుణము దేనివల్ల వస్తుంది అంటే ఒకే భాష ఉండాలి. భాష మారితే ఒక విషయం చెప్పినా కూడా అర్థం కాదు. కనుక ఈ రాబోయే 2 సంవత్సరాలలో ఒకే విషయము ఒకే ధర్మము ఒకే భాష తేవలసినటువంటి బాధ్యత మన మీద ఆ ఋషులు చెప్పారు కనుక, పెట్టారు కనుక దాన్ని మీరు చేసుకుంటూ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చి వదిలేస్తాను. పాటలు పాడగలిగేవారు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లో ఏదైనా నేను చాలా బాగా వాయించగలను అనుకునేవాళ్ళు, యాక్టింగ్ టాలెంట్, నట సార్వభౌములు నట చక్రవర్తులు అవతలుచుకున్న వాళ్ళు, 2-3 రోజుల్లో మీ పేర్లు విజయభాస్కర్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఈ విషయం మీరు అందరికీ చెప్పండి. వాళ్ళు మన అనుగ్రహ పీఠంలోనే ఉన్నటువంటి వ్యక్తులు కావక్కర్లే, వాళ్ళు ఎవరైనా కావచ్చు. యాక్టింగ్ టాలెంట్ నాలో ఉన్నది, నేను నా నటనా సామర్థ్యము వల్ల ప్రపంచ యొక్క భవిష్యత్తును మార్చివేసేటటువంటి తీయబోయేటటువంటి వీడియో ఫిల్మ్స్ లో పనిచేస్తాను అన్న వాళ్ళు మీరు మాత్రమే కాదు, వింటున్న వాళ్ళు మాత్రమే కాదు, మీ యొక్క స్నేహితులు, స్నేహితుల యొక్క స్నేహితుల యొక్క స్నేహితుల యొక్క స్నేహితుల యొక్క స్నేహితులు కూడా మాయాబజార్లో బంధు 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 అని చెప్తారే, అలాగా మీ యొక్క పరిస్థితుల్లో ఎవరైనా సరే అట్టింగి ఉంటే, ఆ లక్షణం కనుక ఉంటే, మీ యొక్క పేర్లను మీరు ఏం చేయగలరో, మీ వయస్సు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో, మీ ఫోటోలు అవి ఏం పంపించక్కర్లే, మీ యొక్క స్క్రీన్ టెస్ట్ ఏం చేయబోటం లేదు. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను, మనము చేయబోయేటటువంటి May 3rd week లో చేసేటటువంటి వీడియో ఫిల్మ్స్ లో బయట నుంచి ఒక్కళ్ళని మనము తీసుకోము. బయట నుంచి అంటే పేర్లు ఇవ్వని వాడు, అది బయట నుంచి అంటే పేరు మీరు ఇచ్చేస్తే మీరు ఇన్సైడ్, పేరు ఇవ్వకపోతే మీరు అవుట్ సైడ్. ఈ ఆహ్వానాన్ని ఉపయోగించుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి పని చేసేటటువంటి మీకు గురువులు కానీ నేను కానీ ఏమి చెప్పలేము. గురువులు అందరి తరఫు నుంచి వారి యొక్క కృతజ్ఞతను మీకు అందజేస్తున్నాను, గురువు యొక్క కృతజ్ఞతను. అది అందుకోవటానికి ఎంత అర్హత కావాలో ఆలోచించుకోండి. ఆ అర్హత మీకు ఉంది కనుకే మీరు అందుకున్నారు. దిగజారకండి, స్టేటస్ మెయింటైన్ చేయండి. అందరూ కలిసి ఈ 2 సంవత్సరాలు నిద్రలు మర్చిపోదాం. పందిని పాట ఉంది, సినిమా చూడకపోతే ఎట్లా మాస్టర్ గారు అద్భుతమైనటువంటి సినిమా ఉంది అనుకుండానే సినిమా తీశారు గౌరవ. ఈ విధంగా ఈ 2 సంవత్సరాల కాలము పూర్తిగా సద్వినియోగం చేస్తారని ఆశిస్తూ గురువుల యొక్క ఆశీస్సులు అనుగ్రహం మీకు అందిస్తూ స్వస్తి.